व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఒకసారి అందరం గాయత్రి మంత్రం ఉచ్చ స్వరంతో చేద్దాం. ఓం భవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఈనాడు ఒక విశేషమైనటువంటి ఉద్దేశ్యంతో నేను మీ దగ్గరికి వచ్చాను. అందరికీ వినిపిస్తోంది కదా, క్లారిటీ ఉందమ్మా? అందరికి చూసుకో, ఎవరికైనా స్పష్టంగా వినిపించటం లేదు అంటే ఒకసారి చేతులు ఎత్తండి. వినిపించటం లేదా? తలకోవటానికి చేయొద్దారా? అందరికీ వినిపిస్తోంది కదా, అక్కడ ఎవరో చేయెత్తుతున్నారు చూడండి. కాస్త క్లారిటీ లేకపోతే చెప్పవలసినటువంటి విషయం వెళ్ళదు. రెండు నిమిషాలు మనం సర్దుకుంటే అంతా కరెక్ట్గానే వస్తుంది. వినిపిస్తుందా అందరికీ? ఒకసారి చూడమ్మా, ఎందుకంటే చెప్పేది వినిపించకపోతే చెప్పి లాభం లేదు. ఎప్పుడు వస్తున్న ఫ్యాన్ ఏదైనా ఉంటే ఆపేది. ఓకే, చాలా ఒక అతి ముఖ్యమైనటువంటి మీకే కాకుండా మీ తర్వాత వచ్చేటటువంటి సంతతికి కూడా, ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి చెప్పవలసినటువంటి ఒక విశేషమైనటువంటి సమాచారం అనుకోండి, ప్రిడిక్షన్ అనుకోండి, భవిష్యవాణి అనుకోండి, మీరు ఎలా తీసుకుంటే అలా. సమాచారము అంటే దానికి పెద్ద విలువ లేదు, సంఘటన. పేపర్లో మనం అనేక విషయాలు చదువుతూ ఉంటాం, ఫలానా వాడు ఎలక్షన్లోకి నుంచుంటున్నాడు, ఫలానా వాడు ఎలక్షన్లో నుంచోటం లేదు. ఇది ఒక సమాచారం. ఎలక్షన్లో నుంచున్నవాడు నుంచోని వాడు ఎవరైనా మీకు సంబంధం లేదు, మీరు కుట్టినే అదొక సమాచారం అన్నమాట. ఇవాళ నేను చెప్తున్నది మీరు అలా తీసుకుంటారా? సమాచారం కాదు. లేదు, మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభావం చూపించేది. వ్యక్తిగత జీవితంలో ప్రభావం చూపించేది అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్కి ఒకడు నుంచున్నాడు, గెలిస్తే వాడి వ్యక్తిగత జీవితం మారిపోతుంది. అర్థమవుతుందా? ఓడిపోతే వ్యక్తిగత జీవితం మారిపోతుంది. అప్పుడు అది సమాచారం కాదు. అది అదేమవుతుంది మీకు? మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేదిగా మారుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి హిమాలయాలలో కొంతమంది ఋషులకి మాత్రమే కొన్ని సంవత్సరాల కిందట వరకు తెలిసినటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నాను. చాలా లోతైనటువంటి విషయాలు. సమాచారంగా తీసుకుంటే ఓ సమాచారం అంతే, అది మీకు పెద్ద పెద్ద ఉపయోగపడదు. మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేదిగా తీసుకుంటే మీరే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారిపోతాయి, మీ సంతతి యొక్క జీవితాలు కూడా మారిపోతాయి. ఎలా? గాంధీ గారు సత్యాగ్రహం చేస్తున్నారు, పేపర్లో పడుతూ ఉండేది న్యూస్. అది ఉదాహరణ అర్థమవుతుంది అందరికీ, అందరికీ అర్థమవుతుంది కదా. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు పేపర్లో పడుతూ ఉండేది, గాంధీ గారు అలా చేస్తున్నారట, గాంధీ గారితో పాటు ఉన్న సత్యాగ్రహులు ఇలా చేస్తున్నారట, చదువుతూ ఉండేవారు అంతే. స్వాతంత్రం వచ్చింది, వచ్చాక కూడా ఆ న్యూస్ చదివిన వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు లేదు కదా, అలాగే ఉన్నారు వాళ్ళు. కానీ గాంధీ గారితో పాటు ఆ కార్యక్రమాలలో పాలు పంచుకున్నటువంటి కుటుంబాలు ఏమయ్యాయి? ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నాయి. అర్థమవుతుంది కదా. అంచేత అప్పుడు అది న్యూస్ లా కాకుండా మేము కూడా అందులో పాలు పంచుకుంటాము, మేము కూడా ఈ కార్యక్రమాలు చేస్తాము అంటే మీ జీవితాలే కాదు, నెహ్రూ గారి జీవితమే కాదు మారింది, వాళ్ళ సంతతి జీవితం కూడా మారింది, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితం కూడా మారింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు ఏ పేరుతో ఎలా పిలిచినా, ఈనాడు దేశాన్ని శాసిస్తోంది సోనియా గాంధీ కాదా? నెహ్రూ యొక్క ఫ్యామిలీలో ఎవరు? ఆవిడ ఒక మెంబర్. అంటే ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయాలు మీ జీవితాలలో కూడా అటువంటి మార్పులు తేవచ్చు. అప్పుడు అది సమాచారం మాత్రమే కాదు, అది మీ వ్యక్తిగత నిర్ణయం, మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు. ఇది కాకుండా ఇంకొక రకంగా దీన్ని మీరు చూసుకోవచ్చు, భవిష్యవాణిగా జరగబోయేటటువంటి పరిస్థితుల గురించి చెప్పేటటువంటి దానిగా. అప్పుడు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, భవిష్యవాణి అని చెప్తున్నటువంటి ఈ భవిష్యత్తు గురించి చెప్తున్నటువంటి వ్యక్తి ఎంత నమ్మకస్తుడు, అతను చెప్పినటువంటి భవిష్యవాణి మీద మనం ఎంత ఆధారపడాలి. మన పురాణాలలో ఒక వ్యక్తి యొక్క భవిష్యవాణి గురించి రాక్షసులు, ఋషులు, మనుష్యులు, మానవులు, దేవతలు నమ్ముతూ వచ్చారు. ఎవడా వ్యక్తి? నారదుడు. చరిత్ర మనకు తెలుసు కదా, పురాణాలు మనకు తెలుసు కదా. నారదుడు చాలామందికి, హిరణ్యకశిపుడు దగ్గర నుంచి, హిరణ్యాక్షుడు దగ్గర నుంచి, కంసుడు, జరాసంధుడు, రావణాసురుడు, వీళ్ళందరికీ చెప్తూ వచ్చాడు, మీరు తప్పు మార్గంలో ఉన్నారు, మీరు మారకపోతే ఖచ్చితంగా ఫలానా వ్యక్తి మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాడు. మనిషి పేరు కూడా చెప్పాడు. ఉదాహరణకి వసుదేవుడు దేవకి యొక్క పెళ్ళి అవుతే కంసుడు పాపం నా చెల్లెలు పెళ్ళి అయింది కదా అని రథాన్ని తోలుతున్నాడు. తోలుతూ ఉంటే ఈ దేవకి యొక్క అష్టమ గర్భంలోనే పుట్టినవాడు నిన్ను ఫినిష్ చేసేస్తాడు. భవిష్యవాణి గురించి చెప్తున్నాను నేను. ఏం జరిగింది? జరాసంధుడు, కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఆ భవిష్యవాణిని తప్పు చేయడానికి ప్రయత్నం చేశారు. జరిగిందా? ఏం జరిగింది? చెప్పిన భవిష్యవాణి చెప్పినట్టు జరిగింది. అంటే ఇవాళ నేను చెప్పబోయేది భవిష్యవాణి కూడా. ఇంకా మీ స్థాయి బట్టి మీరు నిర్ణయించుకోండి, అది సమాచారమా, మీరు వ్యక్తిగతంగా మీ జీవితాన్ని మర్చుకుంటూ దాని ప్రకారం జీవిస్తారా, లేకపోతే భవిష్యవాణిగా గుర్తించి. మరి భవిష్యవాణిగా గుర్తిస్తే ఖచ్చితంగా మీరు ఈ క్షణము నుంచి దానికి అనుగుణంగా మీ జీవితం మార్చేసుకోవాలి, అంతే కదా. కృష్ణుడు పుట్టిందెక్కడ? పాపం కృష్ణుడు జైల్లో. ఇటు తల్లి, ఇటు తండ్రి, వీళ్ళిద్దరూ కూడా బంధితులే. జడ్ కేటగిరీ సురక్ష అన్నమాట వాళ్ళకి, ఎందుకు పుట్టినవాడు ఎక్కడైనా పారిపోతాడేమో. అప్పుడు వర్షం కురుస్తోందంటే మీ రేపల్లెలో కూడా 3 రోజుల నుంచి వర్షాలు కురిసాయి. అంటే ఇది భవిష్యవాణియే అన్నదానికి మీరు సంకేతాలు తెలుసుకోగలిగితే, లక్షణాలు గుర్తించగలిగితే, అటువంటి పరిస్థితులే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సంకేతాలు, సూచనలు. కానీ ఆ జైల్లో పుట్టినటువంటి ఆ వ్యక్తి తమాషాగా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? యశోద వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. చిన్న కుర్రాడు పెరుగుతున్నది ఎక్కడ? పల్లెటూరులో. ఎదుర్కోవలసిన వాళ్ళెవరు? రాక్షసులు, ఆ దేశపు చక్రవర్తి. వాడు కోరుకుంటున్నాడు వాడిని చంపేయాలి. రాక్షసులతో పాటు ఆ దేశపు చక్రవర్తి కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే చంపేయాలి. అటువంటి పరిస్థితులలో భవిష్యవాణి మీద నమ్మకం ఉన్నటువంటి పండితులు కానటువంటి, విద్వాంసులు కానటువంటి గోపవనితలు, వాళ్ళే పండితులు కారు, వాళ్ళే సాధకులు కారు, వాళ్ళే విద్వాంసులు కాదు, ఋషులు కారు, సిద్ధపురుషులు కాదు, యోగులు కారు, కొన్ని రాజాదిరాజులు కారు, ఎవరు కారు. వాళ్ళకి ఏంటంటే భవిష్యవాణి మీద నమ్మకం అంతే. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి? ఏ రోజు ఏ రాక్షసుడు ఎప్పుడు వచ్చి కృష్ణుడి మీద ఆక్రమణ చేస్తాడో. కృష్ణుడు ఎంతటి వాడు? బచ్చాగడు. అంతేనా? ఇప్పుడు కథలుగా చెప్పుకుంటే భలే పాడుకుంటారు మీరు, పూతని చంపెట్ట, శకటాసురుని చంపెట్ట, చక్రాసురుణ్ణి చంపెట్ట, బకాసురుణ్ణి చంపెట్ట. కానీ అప్పుడు రేపల్లేనా అది కూడా? ఏమో మరి, ఆ కథ ఇక్కడ చెప్పుకుంటున్నాం మళ్ళా మనం రేపల్లెలో. వాళ్ళ నిత్య జీవితం ఎలా ఉండి ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. చక్రవర్తి అగేనెస్ట్, రాక్షస మాజ అగేనెస్ట్, సిద్ధపురుషులు దగ్గర లేరు, ఋషులు దగ్గర లేరు, మిలిటరీ లేదు, ఏమీ లేదు. కేవలము వాళ్ళకి అండగా ఉన్నది ఏంటి అంటే భవిష్యవాణి. ఎవరి భవిష్యవాణి? నారదుడి యొక్క భవిష్యవాణి కనుక ఆ నమ్మకం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భవిష్యవాణి కూడా నారదుడి యొక్క భవిష్యవాణి. అందుకే ఇక బోధఘాతం అంతా. అంచేత అసంభవం అనిపించేటటువంటి ఆ పరిస్థితులు 16 ఏళ్లలో మారిపోయి ఆ బాల్యావస్థలోనే అనేక అసంభవాలైనటువంటి సంఘటనలు జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు నుంచి రాబోయే 3 సంవత్సరాలలో ప్రపంచంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి చమత్కారాలు జరగబోతున్నాయి. భవిష్యవాణిగా చెప్తున్నాను. కాదు, మేము పాలు పంచుకుంటా ఉంటే పాలు పంచుకోండి. కౌరవులతో యుద్ధం చేస్తారు, పాండవులతో కలిసి యుద్ధం చేస్తారు. ఒక తప్పు మనం మహాభారత కాలంలో చేశాం. మహాభారత కాలంలో ఆంధ్రులు ఎవరితో కలిసి యుద్ధం చేశారో తెలుసా మీరు? కాస్త పురాణాలు చదివితే తెలుస్తుంది. మనం కౌరవులతో కలిసి యుద్ధం చేశాం. ఈనాడు నేను వచ్చింది ఆ తప్పు మళ్ళీ మనం చెయ్యవద్దు, దయచేసి కౌరవుల జోలికి వెళ్ళకండి, పాండవులతోనే ఉండండి అది చెప్పడానికి వచ్చాను. చెప్పవలసిన విషయం అర్థమైపోయింది కదా మీకు. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో చమత్కారాలు జరుగుతాయి, మీ ఇళ్లల్లోనే జరుగుతాయి. కానీ ఎవరిళ్లల్లో? యశోద యొక్క ఇంట్లో జరుగుతుంది చమత్కారాలు, కంసుడి ఇంట్లో జరగదు, మధురలో జరగదు, మిలిటరీ వాళ్ళ ఇళ్లలో జరగదు, రాజుల ఇళ్లలో జరగదు, డబ్బున్న వాళ్ళ ఇళ్లలో జరగదు, సిద్ధ పురుషుల ఇళ్లలో జరగదు, ఋషుల ఆశ్రమాలలో జరగదు. చరిత్ర తెలుసు కదా ఎవరిళ్లలో జరుగుతుంది. ఆ దివ్య చేతనత్వాన్ని ఎవరైతే కాపాడటానికి ట్రై చేస్తారో, ఎవరైతే ఆ దివ్య చేతనత్వాన్ని మేము ఇష్టపడతాము, మా దగ్గర ఉంచుకుంటాము అంటారో, మరి ఆ దివ్య చేతనం వస్తే మా మీద ఆక్రమణలు వస్తాయి కదా. వస్తాయి. వస్తే ఏమైందని? ఎవరిని రక్షించాడు ఆ దివ్య చేతనత్వం? యశోదని. అప్పుడున్నటువంటి ఆ గోప బాలుని, వాళ్ళని రక్షించిన శక్తే ఈనాడు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. దానికి మనము పంచపాండవులతో కలిసి పనిచేయాలి. అది అర్థమవుతుంది కదా. అందువల్ల పంచపాండవులతో కలిసి చేసేటటువంటి పనికి ఈనాడు ప్రజ్ఞా మండలి అని పేరు పెట్టాం. ఐదుగురు కలిసి చేస్తారు. మీలో ప్రజ్ఞా మండలి ఇవి నింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. తెలుసా దీని గురించి ఎవరికైనా? అంతేనా? సరే జాగ్రత్తగా వినండి, చెప్తాను నేను. ఇది వచ్చింది ఇది చెప్పడానికి. అవును, చేతులు ఎత్తకపోతే నాకే తెలుస్తుంది. నేను మీ మీద నోటీస్ ఇవ్వను, ఏ రాక్షసుడిని మీ మీద పంపించను, భయపడక్కర్లేదు. ఒకసారి పోస్టర్ రైట్. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పంచపాండవులని చెప్తూ ఈ ప్రజ్ఞా మండలి పంచపాండవులకి ఉన్న సంబంధం ఏమిటి అంటే అవతార ప్రక్రియ మీకు తెలియాలి. రైట్, ఇంకా తిప్పేయండి. ప్రజ్ఞా మండలి స్థాపించిన వాళ్ళకి ఇది ఇవ్వబడుతుంది. ప్రజ్ఞా మండలి స్థాపించడంలో అందరికి కనిపిస్తుంది, అది పైకి ఎక్కండి, నా బ్యాక్గ్రౌండ్కి వచ్చేయండి, నా వెనకాతలు వచ్చేయండి. అమ్మాయి నాకు బ్యాక్గ్రౌండ్ పైకి ఎత్తండి. ఏ ఇది ఎక్కడుంటుందో అక్కడ మీకు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు, సంపదలు, రక్షణ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టే కృష్ణుణ్ణి యశోద నందులు రక్షించలేదు, కృష్ణుడు వాళ్ళని రక్షించాడు అన్నది అర్థం అవ్వాలి మీకు. మిమ్మల్ని మీరేం చేసుకోలేరు, ఇది చేస్తుంది. ఎందుకంటే కింద రాసింది ఏంటనే దేవస్థాపన, అంటే దేవతలు మీ ఇంట్లో వస్తారు. ఈ దేవస్థాపన కార్యక్రమంలో మన శరీరంలోనే ఆ దేవతలు ఉన్నారు అన్నది ముందు మీరు ప్రస్తుతం విశ్వసించండి. నేను చెప్పిన మాట ఋషులందరూ కూడా ఆ మాటే చెప్తున్నారు. మన దేవాలయాలన్నీ కూడా ఆ విషయాన్ని చెప్తుంది. దేహో దేవాలయ ప్రోక్త అంటే విద్యాలయానికి వెళ్ళి విద్య నేర్చుకుంటున్నాం మనం. ఇందులో మీకేం అనుమానం లేదు కదా. విద్యాలయానికి వెళ్ళి విద్య నేర్చుకుంటున్నాం. విద్యాలయానికి వెళ్ళి నేర్చుకున్నటువంటి విద్య విద్యాలయంలో వదిలేసి వస్తున్నారా, మీ బుర్రల్లో దాన్ని పెట్టుకుని జీవితాంతం ఉపయోగించుకుంటున్నారా? ప్రశ్న అర్థమైందా? విద్యాలయాలలో మన పిల్లలు కానీ మిగతా చదువుకున్న వాళ్ళందరూ కానీ విద్యాలయాలకు వెళ్ళి విద్య నేర్చుకుంటున్నారు. కానీ ఆ నేర్చుకున్నటువంటి విద్య విద్యాలయాల్లో వదిలేసి వస్తున్నారా? లేకపోతే ఆ నేర్చుకున్నటువంటి విద్య బుద్ధిలో ధారణ చేసుకుని జీవితాంతం దాన్ని ఉపయోగించుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? బుర్రలో పెట్టుకుని జీవితాంతం దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి దేవాలయాలలో దేవత్వాన్ని మీరు ఎక్కడ ధారణ చేయాలి? మీ బుర్రలో ధారణ చేయాలి, మీ శరీరాల్లో ధారణ చేయాలి. ఆ విద్య మర్చిపోయాం. ఆ విద్య మనం దీని ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆ మొత్తం విద్య ఈ బొమ్మలో ఉంది. ఈ బొమ్మ మాత్రమే కాదు, చిన్న చిన్న సైజు బొమ్మలు ఏమమ్మా దేవస్థాపన చెప్పింది అర్థమవుతుందా? అంటే మొట్టమొదట దీని ద్వారా ఈ ప్రజ్ఞా మండలిలో మీకు అందజేసేది ఏంటి అంటే మీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి దేవతా శక్తుల్ని మీరు ఎలా నిద్రలేపుకుంటారు, పంచపాండవుల్ని ఎలా నిద్రలేపుకుంటారు. పంచపాండవులు అంటే పంచ ప్రాణాలు. అది మీరు దీని ద్వారా నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ పాయింట్, అంటే ప్రజ్ఞా మండలిలో మొట్టమొదట మీరు నేర్చుకునేది ఏంటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని మేల్కొనుపుట, ప్లస్ మీ మండలిలో సభ్యులైనటువంటి వారి యొక్క దేవతాశక్తుల్ని మేల్కొల్పుట, అదే మనం చేయవలసింది. అంతే తప్ప ఇదేదో ఆషామాషిగా ఓ ప్రజ్ఞా మండలి, ఓ మహిళా మండలి, ఓ యువ మండలి లాగా ఎప్పుడో వారానికి ఒకసారి కలుసుకునేది కాదు. కలుసుకోవటం వారానికి ఒకసారి కలుసుకుంటాం, కానీ సాధన నిరంతరం జరుగుతుంది. నేను మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే, ఇది స్టార్ట్ చేసినటువంటి మీ జీవితాలలో ఓ చమత్కార పరంపర స్టార్ట్ అవుతుంది. మీరు ఊహించినటువంటి అద్భుతమైన సత్ఫలితాలు, కృష్ణుడు ఎప్పుడైతే పక్కనుంటే ఎలా మ్యాజిక్లు జరిగేవో ఆ మ్యాజిక్లు అన్నీ జరుగుతాయి. ఇంకేత దేవస్థాపన అనేది అర్థమైంది కదా. ఈ మీలో ఉన్నటువంటి దేవతాశక్తులను ఈనాడు మనం మర్చిపోయాం. ఈనాడు దేవతాశక్తుల్ని ఉపయోగించుకునే విద్య మనం అందరం మర్చిపోయాం. పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈనాటి పరిస్థితులను చూస్తే మనకి ఎవరికీ కూడా నమ్మకం ఉండదు. పరిస్థితులు ఏదైనా మంచి మార్పు జరుగుతాయని, యుగం మారుతుందని నమ్మకం ఉండదు. అందుకని ఏం చెప్పాను, దీన్ని ఎలా గుర్తించమని చెప్తున్నాను, నారదుడి యొక్క భవిష్యవాణిగా గుర్తించండి. ఇది నారదుడి యొక్క భవిష్యవాణియే అని మాకు ఎలా నమ్మకం కుదురుతుంది? దానికి హిందీలో ఉన్న పుస్తకానికి ఇది తెలుగు ట్రాన్స్లేషన్. మన ప్రజ్ఞామండలి వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవటమే కాకుండా ఇతరుల చేత కూడా చదివించాలి. ఎందుకంటే నేను ఒక లెక్చర్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భవిష్యవాణి ఖచ్చితంగా రాబోయే 3-4 సంవత్సరాల్లో జరిగి తీరుతుంది అన్నదానికి దీని మీద వైజ్ఞానికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రకారులు, ప్రపంచంలో పురాణాల దగ్గర నుంచి నేటి వరకు ఆవిర్భవించినటువంటి భవిష్యవేత్తలు, వాళ్ళందరి కథనాలు ఇందులో ఉన్నాయి. అంటే ఇది చదివితే మీకు అసలు ఇది రాబోయేటటువంటి రోజులలో, ఈ 21వ శతాబ్ది అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అప్పుడే 7 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఎన్నేళ్ళు గడవాలి? 93 ఏళ్ళు గడవాలి. ఈ 93 ఏళ్లలో మొత్తము సృష్టి మారిపోయి పృథ్వీ స్వర్గంగా మారుతుంది అన్నదానికి మీకు నిరూపణ దొరుకుతుంది. ప్రూఫ్, మామూలు ప్రూఫ్లు కాదు, సైంటిఫిక్ ప్రూఫ్ దొరుకుతుంది. అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి విషయాల యొక్క ప్రూఫ్ దొరుకుతుంది. అందులో ఈనాడు 2 రకాలైనటువంటి శాస్త్రజ్ఞులు భవిష్యత్ గురించి చెప్పవచ్చు అని ఒప్పుకుంటున్నారు. నేను కూడా సైన్స్ స్టూడెంట్ని, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్గా హెడ్గా పనిచేశాను, ఫిజికల్ కెమిస్ట్రీ ముఖ్యంగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్డి చేశాను బెనారస్ హిందూ యూనివర్సిటీతో. ఎందుకు చెప్తున్నాను అంటే నేను బాగా చదువుకున్నవాడిని అని చెప్పడానికి కాదు, బాగా చదువుకున్న వాళ్ళు చెప్పేది నేను కూడా చెప్తున్నాను అని చెప్పడానికి చెప్పాను. ఆ తేడా గురించి ఆంథ్రోపాలజిస్ట్ అని మానవ చేతనత్వ వికాసం గురించి చెప్పేటటువంటి ఒక సైన్స్ ఉంది. తెలుగులో దాన్ని నృతత్వ శాస్త్రము అంటాం, ఇంగ్లీష్లో ఆంథ్రోపాలజీ అంటాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు భవిష్యత్తు గురించి సైంటిఫిక్గా చెప్పవచ్చు అని. రెండోది ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్తలు ఈనాడు ఒప్పుకుంటున్నారు భవిష్యత్తు గురించి సైంటిఫిక్గా ఇలా జరుగుతుంది అని చెప్పవచ్చు. క్రికెట్ చూస్తూ ఉంటే ఓవర్కి 6 రన్లు కొడుతూ ఉంటే మన కమెంటేటర్లు హుషారికి పోయి మొదట్లో చాలా బాగా ఆడిస్తూ ఉంటే ఇదే రేట్లో కనుక మన వాళ్ళు కొడితే 50 ఓవర్లు అయ్యేసరికి ఎంత రన్స్ అవుతుందో చెప్పగలరా, చెప్పలేరా? చెప్పింది అర్థమవుతుందా? కింద మీరు చూశారా ఎప్పుడైనా క్రికెట్లో? అంటే వీళ్ళు ఈ రేట్తో కొడితే ఇంత స్కోర్ అవుతుంది, ఓవర్కి ఇన్ని రన్స్తో కొడితే ఇంత స్కోర్ అవుతుందని రాస్తారు. దాన్ని ఏమంటాం మనం? ఎక్స్ట్రాపొలేషన్ అంటాం సైన్స్లో. మన వాళ్ళు దాన్ని భవిష్యవాణి అన్నారు, జరగబోయేది చెప్పటం. అంచేత 2 రకాలైనటువంటి శాస్త్రజ్ఞులు, భౌతిక శాస్త్రజ్ఞులు, ఆంథ్రోపాలజిస్టు 21వ శతాబ్దంలో ప్రపంచం మారిపోతుంది అని వాళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారు. ఇదంతా కాకుండా అనేక మంది సిద్ధ పురుషులు, యోగులు కూడా ఈ రానున్న పది సంవత్సరాలలో మనిషి మారతాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి మనిషి ఇలాగే ఉంటాడని మీరు అనుకుంటున్నారు తప్ప, ఖచ్చితంగా మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది అని చెప్పిన మహనీయులలో రమణ మహర్షి ఒకడు, సిద్ధి సాయి సత్యసాయి ఒకడు. ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడుగా, దివ్యాత్మ స్వరూపులారా, మీరిప్పుడు ఒప్పుకోవటంలే, 5 ఏళ్ల తర్వాత ఒప్పుకుంటారు. రమణ మహర్షి, సిద్ధి సాయి సత్యసాయి, అరవిందుల వారు, సివివి గురించి మీకు ఎక్కువ మందికి తెలియదేమో, బ్లావెట్స్కి గురించి వాళ్ళు చెప్పారు. దాని తర్వాత శ్వాస గురించి చెప్పేటటువంటి లహరి మహాశయ, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద, వీళ్ళ పేర్లు మీరు విన్నారు కదా. వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, ఈ రానున్నటువంటి 5-6 సంవత్సరాలలో మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది, దానికి అతి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే న్యూస్ పేపర్లు. వీళ్ళందరూ న్యూస్ పేపర్లు చదువుతున్నారు. న్యూస్ పేపర్లు చదువుతున్నారు అంటే మీకు దేని గురించి తెలుస్తుంది? ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఏమి జరుగుతుందో అనేటటువంటి జ్ఞానము మీకు ఉన్నది కదా. మీ కుటుంబంలో మీ పిల్లల మధ్య ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే టీవీ ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా ప్రపంచంలో అన్ని మూలలా ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ప్రపంచంలో అన్ని మూలలా నాకు తెలిసి ఋషులకి తెలిసేది కాదు. ఋషుల కాలంలో కూడా అందరికీ అన్ని తెలిసేవి కాదు ఋషికి కూడా. కానీ ఈనాడు ఒక మామూలు అక్షర జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు. భావన అర్థమవుతుంది మీకు, అది ఎంత గొప్ప విషయమో. అందరికీ తెలుస్తోంది కనుక ఆ గొప్పతనం మీకు తెలియటం లే. భగవద్గీతలో సంజయుడు దివ్య దృష్టితో మహాభారత యుద్ధంలో జరుగుతుంది చూసి చెప్పాడు అంటే ఆశ్చర్యపోతున్న మీరు, ఇరాన్ ఇరాక్ వారు జరుగుతూ ఉంటే డైరెక్ట్గా మీ ఇళ్లలో చూస్తున్నారు ఆ యుద్ధాన్ని, చూడలేదా? యుద్ధం జరుగుతున్నప్పుడు డైరెక్ట్ టెలికాస్టే కాదంతా, యుద్ధరంగం నుంచే. అంటే మీలో ప్రతి ఒక్కడు కూడా ఇష్టపడితే